దుష్ట సాంగత్యం లేదా దుర్జన సాంగత్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. భక్తిని పెంపొందించుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు సత్పురుషులతో సాంగత్యం చేయాలి, సత్శాస్త్రాలతో సాంగత్యం చేయాలి, సద్గురువులతో సాంగత్యం చేయాలి. అంతే తప్ప దుర్జన సాంగత్యం, దుష్ట విషయాలతో సాంగత్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అని మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఈ దుర్జన సాంగత్యాన్ని మనం ఎందుకు వదలాలి, వదలకపోతే కలిగేటువంటి నష్టం ఏమిటి అనే విషయాన్ని తర్వాత సూత్రంలో తెలియజేయబోతున్నారు. 44వ సూత్రం చూడండి. కామక్రోధ మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్. కామక్రోధ మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్. ఈ దుర్జన సాంగత్యం, దుష్ట విషయాలతో సాంగత్యం కనుక చేస్తే నష్టం ఏమిటంటే కామ కోరికలకి, క్రోధ కోపానికి, మోహ మోహానికి, స్మృతిభ్రంశ జ్ఞాపక శక్తి నశించటానికి, బుద్ధినాశ బుద్ధి నాశనం అయిపోవటానికి, సర్వనాశ సర్వనాశనం అయిపోవటానికి కారణత్వాత్ కారణమవుతుంది. కాబట్టి దుర్జన సాంగత్యం అనేటువంటిది కామానికి కారణం, మనలో కోరికలు కలగటానికి కారణమవుతుంది, కోపానికి కారణమవుతుంది, మోహం కలగటానికి కారణమవుతుంది, స్మృతి అంటే జ్ఞాపక శక్తి చెడిపోవటానికి కారణమవుతుంది, బుద్ధి నాశనం అయిపోవటానికి కారణమవుతుంది, సర్వనాశనానికి కారణమవుతుంది అని ఈ సూత్రంలో నారద మహర్షి తెలియజేస్తున్నారు. ఇంత బాగా తెలియజేస్తే కానీ ఆ దుర్జన సాంగత్యం మనం వదలమని ఆయనకి తెలుసేమో, అందుకనే గట్టిగా చెబుతూ ఉన్నాడు. భగవత్ సంబంధమైనటువంటి పనులతో కానీ, భగవత్ సంబంధమైనటువంటి వ్యక్తులతో కానీ, భగవంతుని యొక్క కథలతో కానీ, తత్వ విషయాలతో కానీ సంబంధం పెట్టుకోవాలి. అప్పుడే మనం భక్తిలో వృద్ధిని పొందించుకోవటం, భక్తి పరాభక్తిని పొందటానికి వీలవుతుంది. అలా కాకుండా వాటిని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరము కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లోనూ, ప్రాపంచికమైనటువంటి వస్తువుల్లోనూ, దుర్జనులతోనూ, దుష్టులతోనూ, చెడ్డ విషయాలతోనూ, పాపపు పనులతోనూ, ఇంద్రియాలకు తృప్తి కలిగించేటువంటి భోగాలతోనూ మనస్సును గనక కలిపివేసినట్లయితే అదే దుస్సాంగత్యం అవుతుంది, అదే దుర్జన సాంగత్యం, అదే దుష్ట సాంగత్యం. అది అనేక రకాలుగా చెడి 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 చివరికి సర్వనాశనానికి దారితీస్తుంది అని ఇక్కడ నారద మహర్షి తెలియజేస్తున్నాడు. మన యొక్క మనస్సు ఏ విషయాల గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటుందో ఆ విషయాల మీదనే మనస్సు ఎప్పుడూ ఉంటుంది, ఆ విషయాల మీదనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మనం డబ్బును గురించి ఆలోచిస్తామంటే డబ్బు మీద ఆసక్తి కలుగుద్ది, బంగారం మీద కనుక ఆలోచనలు చేస్తుంటే దాని మీద ఆసక్తి కలుగుద్ది, ఇళ్ళు వాకిళ్ళ మీద కనుక ఎక్కువగా ఆలోచిస్తుంటే దాని మీద ఆసక్తి కలుగుద్ది, ఇంక ఇలా ఏ విషయాల గురించి కనుక మనం ఆలోచిస్తామంటే ఆ విషయాల మీద ఆసక్తి కలుగుద్ది, భగవంతుడి గురించి ఆలోచిస్తామంటే భగవంతుడి మీదనే ఆసక్తి కలుగుద్ది. అందువల్ల చెడ్డ విషయాలతో కనుక సంబంధం పెట్టుకుంటే ఆ చెడ్డ విషయాల మీదనే ఆసక్తి, మంచి విషయాలతో సంబంధం పెట్టుకుంటే ఆ మంచి విషయాల మీదనే ఆసక్తి కలుగుతుంది. అలాంటి ఆసక్తి వల్ల మనకి చాలా నష్టం కలుగుతుంది. ఈ దుష్ట విషయాలతోటి దుర్జన సాంగత్యంగా చేసినట్లయితే చాలా నష్టం. ఏమిటా నష్టం ఏమిటంటే కోరికలు కలగటం మొట్టమొదటి. ఎప్పుడైతే విషయ చింతన చేస్తూ ఉన్నామో ఆ చింతన మనలో ఏమవుతుందంటే ఆ విషయాల పట్ల మనకు ఆసక్తి కలిగి అది నాకు కావాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. కోరికల్ని తీర్చే కోరిక తీరితే ఇంకా ఇంకా అలాంటి తృప్తి పొందాలి అని ఇంకా కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. అది లోభం. కోరికలు తీరకపోతే మనకి కోపం, అంటే క్రోధం వస్తుంది. ఇలా ఈ కామ క్రోధ అనేటువంటి రెండు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క బద్ధశత్రువులు. భగవద్గీతలో భగవాను అర్జునుడు అడుగుతాడు, ఓ భగవంతుడా, ఓ కృష్ణ, ప్రతి మనిషి కూడా తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పాపకార్యాల వైపుకే తన యొక్క మనస్సు ఎందుకు పోతున్నదయ్యా? తాను చేయాలని అనుకోవట్లా, పాపాలు చేయాలని ఎవడు అనుకోవట్లా, అయినప్పటికీ పాపాలు చేస్తున్నాడు. ఆ పాపాలు చేయాలనే మనస్సు అటువైపుకు పరిగెడుతూ ఉంది, ఎందుకని అని అంటే భగవానుడు చెప్పాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని. కామము క్రోధము ఈ రెండు కూడా రజోగుణ సముద్భవ, ఇవి రజోగుణం నుంచి పుట్టినటువంటివి. కాబట్టి రజోగుణం నుంచి పుట్టినటువంటి ఈ రెండు కామక్రోధాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మనిషి పాపాలు చేస్తూ ఉన్నాడు. బలవంతంగా అతడి యొక్క మనస్సు పాపాల వైపుకి పరుగులు తీస్తా ఉన్నది అని భగవానుడు తెలియజేయటం జరిగింది. అందువల్ల ఈ దుష్ట విషయాలతో సాంగత్యం కానీ, దుష్టులతో సాంగత్యం కానీ, దుర్జనులతో సాంగత్యం కానీ, ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టవలసినటువంటివి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. దుర్జనులతోనే కాదు, దుష్ట విషయాలతో కూడా మనం సాంగత్యం వదిలిపెట్టాలి. ఎందుకనంటే విషయ చింతన ద్వారా మనకి ఎలాంటి నష్టం కలుగుతుందో భగవద్గీతలో 2వ అధ్యాయంలో మనం క్యాలెండర్ శ్లోకాలను 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహా స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని అక్కడ కూడా చెప్తారు. సర్వనాశనం అయిపోవటం విషయ చింతన వల్ల సర్వనాశనం. ఎందుకని? ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు అలా చింతన చేస్తూ ఉంటావో ఆ విషయం మీద నాకు ఆసక్తి కలుగుద్ది. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయ, దాంతో సంఘభావం ఏర్పడు. సంఘాత్ సంజాయతే కామః, ఈ సంఘభావం ఎప్పుడైతే ఏర్పడిందో, దాంతో అటాచ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో, కామః కోరిక, అది నాకు కావాలి అనేటువంటి కోరిక. కోరిక ఎప్పుడైతే కలిగిందో ఆ కోరిక తీరకపోతే క్రోధం, కోపం కలుగుతుంది. కోపం ఎప్పుడైతే కలిగిందో క్రోధాద్భవతి సమ్మోహ, మోహం కలుగుద్ది. మోహం అంటే ఏమిటంటే దీనివల్లనే నేను సుఖాన్ని పొందుతాను అని అనుకోవటమే మోహం. ఇది లేకపోతే నాకు ఎట్టా అనుకోవటం మోహం. ఈ మోహం వల్ల ఏమవుతుందంటే మోహ స్మృతి విభ్రమ, స్మృతి తప్పిపోద్ది. ఎప్పుడైతే ఆ విషయాల గురించి పదే పదే ఆలోచించి కావాలనుకొని వాటి కోసం తపనపడి అందకపోతే కోపం వచ్చి ఆ మోహానికి ఎప్పుడైతే లోనైపోతున్నాడో, ఆ లోనైపోయినప్పుడు ఏమవుతుందనంటే అన్ని విషయాలు మర్చిపోతాడు. తనలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా కప్పేస్తుంది. అందువల్ల స్మృతిభ్రంశ బుద్ధినాశ. ఎప్పుడైతే ఈ స్మృతి కప్పేసిందో బుద్ధి కాస్త నాశనం అయిపోయింది. బుద్ధి నాశనం అయిపోయిందంటే సర్వనాశనం. ఎందుకనంటే మనకి బుద్ధే ఏమైనా చెప్పేది, మనకి బుద్ధి చెప్పేది బుద్ధే కాబట్టి ఆ బుద్ధి కనుక నాశనం అయితే బుద్ధిహీనులం అయిపోతాం. కాబట్టి ఈ ప్రకారంగా సర్వనాశనం అనేటువంటి దానికి దారితీస్తుంది. ఇలా విషయ చింతన కారణంగా సంఘభావం, సంఘభావం వల్ల కామం, కామం కనుక విఫలమైతే క్రోధం, క్రోధం వల్ల వివేకం తొలగిపోవటం, విచారణాశక్తి నశించటం, ఇది మంచి ఇది చెడు అనేటువంటి భావన లేకుండా పోవటం, ఇది చేయవలసినటువంటి పని ఇది చేయకూడని పని అని మర్చిపోతాం, ఇది అనవలసినటువంటి మాట ఇది అనకూడనటువంటి మాట అని మర్చిపోతాం. ఎప్పుడైతే మనిషి కోపం వస్తుందో తను ఎప్పుడు తన నోటి గుండా రానటువంటి మాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇది అనొచ్చా అనకూడదా, ఇది అంటే ఏమవుతుంది, మన యొక్క పరిస్థితి ఏమిటి, మనని ఇతరులు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచించడు. అలా ఆలోచించకుండా ఎలా వస్తే అలా వదిలేస్తూ ఉంటాడు ఆ మాటలు కూడా. ఈ రకమైనటువంటి మోహం కారణంగా ఈ జ్ఞాపకశక్తి నశిస్తుంది. జ్ఞాపకశక్తి నశించడం వల్ల ఇతరులు తనకు చేసినటువంటి మేలు మర్చిపోతాడు, తాను ఇతరులకు చేసినటువంటి మేలు గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి కనుక వచ్చినప్పుడు ఇతరులను ఏమైనా అంటానికి సిద్ధపడిపోతూ ఉంటాడు. ఇలా స్మృతి కనుక తప్పితే బుద్ధి చెడిపోతుంది, బుద్ధి చెడిపోతే సర్వనాశనమే అటువంటి వాడు బుద్ధి చెడిపోయినటువంటి వాడు సరైనటువంటి నిర్ణయాన్ని ఏది కూడా తీసుకోలేడు. దీనితో అతనికి అన్ని విధాలా కూడా నష్టమే, అదే సర్వనాశనం. ఈ జీవితాన్ని తరింపజేసుకునేటువంటి అవకాశం అతడు కోల్పోతాడు. కనీసం మానవుడు మానవుడిగా కూడా జీవించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ప్రకారంగా దుష్ట విషయాలతో సాంగత్యం కనుక పెట్టుకుంటే ఎలా చెడిపోతాము అనేటువంటిది ఈనాటి యువత ఒక్కసారి మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే చక్కగా మనకి బోధపడుతుంది. యువత ఎలా తడదారులు పడుతున్నారు ఈ రోజుల్లో అని మనం కనుక ఆలోచిస్తే చూడండి, కాలేజీలో చేరగానే యువతీ యువకుల్లో ఈ ప్రేమ అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే ప్రేమ అనేటువంటిది ప్రారంభమైందో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటాడు, ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, ఆ సమయాన్ని చూసుకొని ఆ అమ్మాయితో తన యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉంటాడు, మరి ఆ అమ్మాయి వెంటబడతా ఉంటాడు, వేధిస్తూ కూడా ఉంటాడు. ఇదిగో ఇదే కామం. మరి అమ్మాయి కనుక తిరస్కరిస్తే అప్పుడు వచ్చేది క్రోధం, ఆ అమ్మాయి కనుక తిరస్కరిస్తే వాడికి కోపం వస్తుంది. ఆ కోపంలో ఏముందంటే వివేకాన్ని కోల్పోతాడు. తను ఎవరో ఏమిటో తను ఏం చేస్తున్నాడో తెలియకుండా పోతుంది. అదే మోహానికి లోను కావటం. ఏమిటి మోహం అని అంటే ఈ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటాడు. ఎందుకని, ఇప్పుడేగా ఒక రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలల నుంచో అనుకున్నాడు, అంత మాత్రమే బ్రతకలేకపోతాడా, ఇంతకాలం బ్రతకలా. కానీ ఆ మోహం ఏం చేస్తుందంటే అలా అనిపిస్తుంటుంది. ఆ అమ్మాయిపై తనకు హక్కు ఉందనుకుంటాడు, నేను ప్రేమిస్తుంటే ఎందుకు ప్రేమించదు అని అనుకుంటాడు. దాంతో స్మృతి భ్రంశ అంటే ఇంతకుముందు ఏ రకమైనటువంటి పనులు చేశాడు అదిగో అవన్నీ కూడా ఇప్పుడు అలాగా వెంటబడటం, వేధించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తూ వీటి వల్ల తనకి ఏం ఫలితం వస్తుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అతడు ఆలోచించను కూడా ఆలోచించలేడు. ఇలా కనుక వెంటబడితే వాళ్ళ వాళ్ళు ఎవరైనా తన ఏమైనా అంటారేమోనని కానీ, లేదా ఏదైనా పోలీస్ కేసు కనుక పెడితే తన్ని పట్టుకొని తంతారని కానీ, ఇలాంటి ఆలోచనలు కూడా అతడికి రావు. అదే స్మృతి భ్రంశ, జ్ఞాపక శక్తి నశించిపోవటం, మర్చిపోవటం. చదువు కాస్త అతకెక్కిపోతుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, తన్నులు తినాలి, ఇంట్లో వాళ్ళని కష్టపెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా అతన్ని ఒక రకంగా శత్రువుగా చూసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరిగేటప్పటికల్లా అతని యొక్క బుద్ధి కాస్త నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం అయిపోతే పూర్తిగా చెడిపోతాడు. తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా పోతుంది. అలాంటి స్థితిలో ఏం చేస్తాడు, మనం చూస్తూనే ఉన్నాం. కత్తి తీసుకొని క్లాస్ రూమ్లోకే వెళ్ళి అందరి ముందు ఆ అమ్మాయి గొంతు కొయ్యడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అదేవిధంగా దారిన పోతా ఉంటే యాసిడ్ జల్లి వాళ్ళని కాస్త హింస పెట్టినటువంటి వాళ్ళు మనకు కనపడతా ఉన్నారు. తుపాకీతో బెదిరించేటువంటి వాళ్ళు కనపడతా ఉన్నారు. మరి అవకాశం కనుక చిక్కితే బలాత్కారం చేయడానికి ప్రయత్నించేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సిటీ బస్సుల్లో ఎక్కి వాళ్ళని క్రిందకి లాగి వాళ్ళకి ప్రమాదాన్ని కలిగించేటువంటి వాళ్ళు, తమకి ప్రమాదాన్ని కలిగించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చేయరానిటువంటి పనులు చేస్తూ, చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేస్తూ, నీతి బాహ్యమైనటువంటి పనులు చేస్తూ, ఇలా అన్నిటికీ సంసిద్ధమైపోయి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. తన చదువు కాస్త అటకెక్కిపోతుంది, మళ్ళీ స్కూల్ కాలేజీలోనో చేర్చుకోవడానికో కుదరదు, పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులను తిరగాల్సి వస్తుంది, తర్వాత ఉద్యోగానికి కనుక పోవాలని అంటే ఇవన్నీ కూడా అడ్డమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచించడు. ఎందుకనంటే బుద్ధి నాశనం కావటం వల్ల. అంతేకాదు, పోలీసుల చేతికి చిక్కితే తన్నులు తింటాడు, అమ్మాయి తల్లిదండ్రులకి కనుక చిక్కితే వాళ్ళ చేత తన్నులు తింటాడు, అవమానపడతాడు, రౌడీ షీట్లు తెరుస్తారు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, చదువు మానేయాల్సి వస్తుంది, జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఈ ఒకే ఒక్క సంఘటనతో చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాల్సినటువంటి వాడు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. ఇదిగో ఇదే విషయ చింతన వల్ల కామం, క్రోధం, మోహం, స్మృతి భ్రంశం, బుద్ధినాశ, సర్వనాశ. ఈ ప్రకారంగా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అని మనం తెలుసుకోవాలి. అందుకనే దుర్జన సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఇదే విషయాన్ని భగవద్గీతలోనూ కాకుండా వేక చూడామణిలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో 325వ శ్లోకం వివేక చూడామణులు దాంట్లో చెప్తారు, పొరపాటునో గ్రహపాటునో అలవాటుగాను విషయవస్తున చింతన గనక చేశావా, నీవు ఎంత విద్వాంసుడివైనా, ఎంత తెలివి కలిగినటువంటి వాడివైనా, ఎంత భక్తుడివైనా, ఎంత జ్ఞానివైనప్పటికీ కూడా నీ పరిస్థితి ఏమిటనంటే చేతి నుంచి జారిపోయినటువంటి బంతి మెట్ల మీద నుంచి ఒక్కొక్క మెట్టు ఎగురుకుంటూ దిగివచ్చి ఆ చిట్ట చివరి మెట్టు మీద నుంచి కూడా దిగి ఆ క్రిందకు వచ్చిన తర్వాత ఇంకా పతనం కావటానికి, అంటే ఇంకా కిందకు పోవటానికి ఏమైనా వీలుందేమని అటు ఇటు చుట్టూ తిరిగి ఇక పోవటానికి వీల్లేక ఆగిపోద్ది. అదిగో మన పరిస్థితి కూడా అంతే అని. అంటే ఏమిటనమాట, మన యొక్క మనస్సు కూడా ఒక వస్తువు మీద నుంచి మరొక వస్తువు మీదకి, ఒక వస్తువు మీద నుంచి మరొక వస్తువు మీదకి వెళుతూ ఆ మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పతనం చెందుతూ భగవంతుణ్ణి మర్చిపోయి, జ్ఞానాన్ని మర్చిపోయి, పరమాత్మని మర్చిపోయి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లోనే ఇరుక్కుపోయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటిగా పతనమైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా పతనం కావటానికి వీలు లేదు, ఇదే చిట్ట చివరి స్థితి అనేంతవరకు అతడి యొక్క పతనం జరిగిపోతుంది అని వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు తెలియజేయటం జరిగింది. అందువల్ల ఈ దుస్సాంగత్యం అనేటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలివేయవలసిందే, దీనివల్ల సర్వనాశనం జరుగుతుంది అని నారద మహర్షి ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేస్తూ ఈ దుస్సంగత్వం వల్ల కామక్రోధాలు మనలో ఎలా వృద్ధి పొందుతాయి అనేటువంటి విషయాన్ని తర్వాత సూత్రంలో చెప్తూ ఉన్నారు. 3వ అధ్యాయంలో చిట్ట చివరి సూత్రం 45వ సూత్రం అది చూడండి. తరంగాయిత అపీమే సంగాత్ సముద్రాయంతి తరంగాయిత అపీమే సంగాత్ సముద్రాయంతి ఇమే తరంగాయిత అపంతి అపి ఇమే తరంగాయిత అపంతి. ఈ కామక్రోధాలు అనేటువంటి తరంగాలంటే అలలు, సముద్రంలో ఎట్లయితే అలలు వస్తూ ఉంటాయో అలా కామక్రోధాలు అనేటువంటి అలలు ఏవైతే ఉన్నాయో ఆ అలలు అంటే కామక్రోధాలు అనేటువంటి ఈ అలలు సంగాత్తు దుస్సాంగత్యం వల్ల, దుష్టులతో సాంగత్యం చేయటం వల్ల సముద్రాయంతి మహాసముద్రంలాగా అయిపోతాయి. అంటే చిన్న చిన్న అలలు కాస్త మహాసముద్రంలాగా అయిపోతాయి ఈ కామక్రోధాలన్నీ దేనివల్ల, దుస్సాంగత్యం వల్ల. మొదట చిన్న తరంగాలుగా ప్రారంభమవుతాయి, అలా తరంగాలుగా ప్రారంభమై ఈ కామక్రోధాలు ఈ దుస్సాంగత్యం కారణంగా పెద్ద అలలతో నిండినటువంటి సముద్రం మాదిరిగా అయిపోతాయి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎవరిలోనైనా సరే కోరిక మొట్టమొదట కలిగినప్పుడు చాలా చిన్నదిగానే ఉంటుంది, ఏదో సాధారణంగానే ఉంటుంది. సాధారణంగా చూడండి, మానవ జీవితంలో మనకి అనేకమైనటువంటి కోరికలు కలుగుతుంటాయి. అయితే కోరికలన్నీ కూడా ప్రతి కోరికని తీర్చుకోవాలనేటువంటి ఆలోచన మనకు ఉండదు. ఊరికి అలా కలుగుతూ ఉంటుంది, దాన్ని అలా వదిలేస్తూ ఉంటుంది. దారిని ఎవరైనా కారులో పోతున్నారనుకోండి, నాకు కారు ఉంటే బాగుండు అనుకుంటాంగానే ఆ కారు కోసం మనం ఏం ప్రయత్నం చేయం, ఆ స్థాయి వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తాం. అలాగనే ఒకళ్ళు ఎవరినైనా ఒక వస్తువు బజార్ని తీసుకెళ్తున్నారు అనుకోండి, చూస్తాం ఆ వస్తువు నాకు కూడా ఉంటే బాగుంటుందని అనుకుంటాం, కానీ అది అంతటితోటి బొద్ది. అలాగనే ఎవరన్నా మెడలో మంచి హారం కానీ ఒక నక్లెస్ కానీ పెట్టుకొని వచ్చారనుకోండి, చూస్తే అబ్బా నాకు కూడా ఉంటే బాగుండు అనుకుంటాం, కానీ అది అలాగనే పోతా ఉంది. ఇలా కోరికలు అనేటువంటివి అన్నీ కూడా కార్యరూపాన్ని ధరించవు, ప్రతి కోరిక ఎన్నో కోరికలు పుడతా ఉంటాయి. అయితే అన్ని కోరికలు కూడా సాధారణంగా ఉంటాయి మొట్టమొదట్లో, అంటే బలహీనంగానే ఉంటాయి, అంత ప్రమాదకారిగా అనిపించవు. అయితే ఎప్పుడైతే ఈ దుష్ట సాంగత్యం జరుగుతుందో, దుర్జన సాంగత్యం జరుగుతుందో, ఎప్పుడైతే ఈ సాంగత్యం కారణంగా ఏమవుద్దంటే అవి బలాన్ని పుంజుకుంటాయి, విజృంభిస్తాయి. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఓ పేకాట లేకపోతే తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటివి ఏవో ఉన్నాయి, దుష్టమైనటువంటి పనులు, ఇలాంటి ఒక కోరిక, నేను కూడా పేకాడితే బాగుండని ఎవడో అనుకున్నాడు అనుకోండి, అలా ఆడుకుంటా ఉంటే చూసి, 10 మంది ఆడుకుంటా ఉంటే సరదాగా ఉంటే చూసి నేను కూడా ఆడితే బాగుంటుందా అని అనుకున్నాడు, కానీ ఆడడు, ఊరికినే అనుకున్నాడు అంతే. ఆ కోరిక అట్లా సమసిపోద్ది, కానీ ఆ కోరిక సమసిపోకుండా ఎప్పుడు జరుగుద్దంటే ఆ ప్యాకాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఇతను కనుక తోడయ్యారంటే, వారితో కనుక వీళ్ళు సంబంధం కనుక పెట్టుకున్నాడంటే, అప్పుడేం చేస్తారంటే అనుకోకుండా వాళ్ళే వీడిని తీసుకొని పోతారు. తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఆడతా వీడికి కూడా వేస్తారు, వీడికి కూడా వేసిన తర్వాత అయినా చూద్దామని చెప్పి ఆడుతూ ఉంటారు. ఇలా అలా 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 అలవాటు అయిపోతా ఉంటారు. అంటే ఎప్పుడైతే ఈ పేకాట ఆడేవాళ్ళతో ఈ జోగర్లతో ఇలా సాంగత్యం ఏర్పడుతుందో అప్పుడు ఆ కోరిక మళ్ళీ పైకొస్తుంది, లెక్కలోకి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆడటం ప్రారంభిస్తాడు, జోదం ప్రారంభిస్తాడు, త్రాగుడు ప్రారంభిస్తాడు. ఇలా అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా మనసులో కలిగినప్పుడు మాత్రం సాధారణంగా ఉంటాయి, కానీ వాటికి ఆ సాంగత్యం తోడైతే మాత్రం ఆ కోరికలు మాత్రం ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా అవన్నీ కూడా పెద్దయ్యి ఆ కోరికలు తీర్చుకోకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. మనసులోని కామదోషం, కామం అనేటువంటిది అసలు దోషం అన్నమాట, అది తప్పు. కాబట్టి మనసులో ఉన్నటువంటి ఈ కామదోషం సమూలంగా కనుక నశించకపోయినట్లయితే దానివల్ల ఎప్పటికైనా మనకి ప్రమాదం ఉంది. ఎప్పటికైనా ప్రమాదం అంటే ఎప్పుడు ప్రమాదం అంటే దుష్ట సాంగత్యం కరిగినప్పుడు దాంతో ప్రమాదం కలుగుతుంది. ఎందుకని అంటే ఇప్పుడు కట్టెల్లో నిప్పు కణం కనుక దాగి ఉందనుకోండి, కట్టెల్ని బాగా కాలుతూ కాలుతూ ఉన్నటువంటి కట్టెల్ని ఆర్పేశాం, ఆర్పేశాం అనుకున్నాం కానీ నిప్పు కణం కాస్త ఒక దాంట్లో ఒకరు కొద్దిగా ఉంది ఉంటే ఏమవుతుందనంటే అది చిన్నంగా గాలి కనుక తాకిడి కనుక వస్తే అది రాజుకుంటుంది. గాలి తాకిడి కనుక లేకపోయినట్టయితే అది కాస్త ఆరిపోద్ది. కానీ గాలి అనేటువంటి దానితో సాంగత్యం ఏర్పడదా, ఏర్పడితే ఏమవుద్దంటే ఆ నిప్పు కణం కాస్త అట్లా 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 అది కాస్త రాజుకొని మళ్ళీ ఆ కట్టినే కాకుండా చుట్టూ ఉన్నటువంటి వాడు కూడా కాల్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇలా కట్టెలో దాగి ఉన్నటువంటి ఆ నిప్పు కణం, అన్ని ఆర్పంగా మిగిలిపోయినటువంటి నిప్పు కణం ఏదైతే ఉందో గాలి కారణంగా అది మళ్ళీ ఎట్లయితే వృద్ధి చెందిందో అలాగనే మనలో ఉన్నటువంటి కోరికలు అన్నీ పోయినాయిలే ఇదే కదా ఆ ఏముందిలే అని మనం కనుక వదిలేస్తే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం మనకి కలిగినప్పుడు ఆ సాంగత్యం కారణంగా ఇది వృద్ధవుతుంది. అందువల్ల దుష్ట సాంగత్యం అనేటువంటిది ఎప్పటికీ పనికిరాదు. మరి ఇదే సజ్జన సాంగత్యం అని అనుకోండి, మనలో మంచి కోరిక ఉందనుకోండి, ఆ కోరిక కూడా మామూలుగానే ఉంటుంది. కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు సత్పురుషుల యొక్క సాంగత్యం కనుక మనకి కనుక లభించినట్టయితే ఆ సాంగత్యం వల్ల ఈ ఉన్నటువంటి కోరిక కాస్త వృద్ధైపోయి మనం ఆ సత్కార్యాల వైపుకి మనం మళ్ళుతూ ఉంటాం, ఆ సద్విషయాల వైపుకి మళ్ళుతూ ఉంటాం. ఆ విధంగా మనలో ఈ దుష్టమైనటువంటి కోరికలు అనేటువంటివి ఏవి కూడా మిగలకుండా సంపూర్ణంగా వాటిని రద్దు చేసుకోవాలి, సంపూర్ణంగా వదిలించుకోవాలి. అంతే తప్ప ఆ ఏముందేమి మన్నేం చేస్తాయి అనేటువంటి మాట ఎప్పుడు కూడా పనికిరాదు. ఆ ఏమోలో దాగి ఉంటుంది ఆ పోనీయండి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. ఎందుకనంటే దుష్ట సాంగత్యం వల్ల ఆ కోరిక కాస్త విజృంభిస్తుంది. కామ క్రోధ అనేటువంటి ఈ రెండు, కామం క్రోధం అనేటువంటి రెండు కూడా వికారాలు. ఈ వికారాలు రెండు కూడా చిన్న అల్లలుగా ప్రారంభమవుతాయి, మనలో ఏ మూలలో పుడతాయి. ఈ దుష్ట సాంగత్యంతో ఏమవుతుందనంటే అది పెద్ద సముద్రం మాదిరిగా మారిపోతుంది. అలా మారి హృదయం అంతా కూడా నిండిపోతుంది. ఇప్పుడు ఒక కుంటలో లేదా ఒక చెరువులో నీళ్లు కదలకుండా ఉన్నాయనుకోండి, ఒక రాయి కనుక వేస్తే ఓ చిన్న రౌండ్ అల ప్రారంభమవుతుంది. ఆ అల అలా పెరిగి 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 ఆ ఒడ్డు దాకా పోతుంది. అదిగో అదే ప్రకారంగా ఈ కామక్రోధాలు కూడా అలా 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 పెరిగి మొత్తం మన యొక్క హృదయం మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటాయి. ఈ కామక్రోధాలు మన హృదయం మీద అధికారాన్ని సంపాదిస్తాయి. అంటే భగవత్ సంబంధమైనటువంటి విచారణ మనం చేయటానికి వీలు లేకుండా ఈ కామక్రోధాలు మనల్ని కాస్త అణగదొక్కేస్తూ ఉంటాయి. దీనివల్ల అంతా చెడే జరుగుతుంది. మనలో చాలా మంచి గుణాలే ఉన్నాయి కదా, దోషాలు ఏదో కొద్దిగానే కదా ఉంది. ఏమంటే మన నాలో ఏమంత పెద్ద గొప్ప తప్పులేమి లేవండి, గొప్ప దోషాలేమి లేవండి అని అప్పుడప్పుడు మనం భరోసాతో ఉంటాం, అలా భావించుకుంటాం, భరోసాతో ఉంటాం. అయితే అలాంటి భరోసా పనికిరాదని ఇక్కడ నారదుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే దుస్సాంగత్యం కనుక చేసినట్లయితే మనకు ఏ హాని జరగదనుకున్నటువంటి ఆ కోరికలు, కామక్రోధాలు మనకి సంపూర్ణమైనటువంటి హానిని కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల మనం అన్ని వేళలా భరోసాతో ఉండటానికి వీల్లేదు కనుక దుస్సాంగత్యాన్ని వదిలేసి సత్సాంగత్యం చేస్తూ మంచి విషయాల్ని, దైవ విషయాల్ని, మనసుకు బోధిస్తూ గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అందువల్ల ఈ దుస్సాంగత్యాన్ని విడిచిపెట్టి భక్తిని వృద్ధి చేసుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి అని ఈ 3వ అధ్యాయాన్ని చెప్పి 4వ అధ్యాయంలో ప్రవేశిస్తూ మాయని తరించటం ఎట్లా అనే విషయంతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. మరి ఈ 4వ అధ్యాయం దగ్గర నుంచి చివరి వరకు మనం మరొక యజ్ఞంలో ఈ నారదభక్తి సూత్రాలు చెప్పుకుందాం. ఇప్పుడు 3 అధ్యాయాలు అయిపోయినాయి, ఇంకో 7 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 7 అధ్యాయాలు కూడా మనం మరొక యజ్ఞంలో చెప్పుకుందాం. ఈ యజ్ఞంలో మాత్రం ఈ 3 అధ్యాయాలను మనం పూర్తి చేస్తూ ఉన్నాం. దీనిలో మనం తెలుసుకోవాల్సింది మనలో భక్తిని వృద్ధి చేసుకోవాలని, అలాగనే భక్తిని వృద్ధి చేసుకునేటువంటి సందర్భంలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నింటినీ కూడా తొలగించుకోవాలని, ఆటంకాలన్నీ కూడా దుష్టులతో సాంగత్యమేనని, అందువల్ల దుష్ట సాంగత్యాన్ని పూర్తిగా వదిలేసేయాలి, సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉండాలి, ఆ సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉన్నప్పుడే మనలో భక్తి అనేటువంటిది వృద్ధి అవుతుంది అని మనం తెలుసుకొని మనలో భక్తిని వృద్ధి చేసుకోవటానికి ఇక్కడ ఏ సూత్రాలైతే చెప్పారో ఆ సూత్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మన మనసుకు ఎక్కించుకొని ప్రాపంచికమైనటువంటి విషయాలతో, ప్రాపంచికమైనటువంటి విషయాల యొక్క సంఘభావంతో సంబంధం లేకుండా వాటిని విడిచిపెట్టేసేయాలి. నిరంతరము పరమాత్మను తలుచుకుంటూ ఉండాలి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూడా పరమాత్మను తలుచుకోవాలి. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకి మహాత్ముల యొక్క ఆశ్రయం కావాలి, మహాత్ముల యొక్క కృప కావాలి. ఆ మహాత్ముల యొక్క కృప మనకు కావాలంటే మనం నిరంతరము కూడా మహాత్ముల్ని సేవించి అర్చించి పూజించి ప్రార్థించి వాళ్ళ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. అదే సందర్భంలో దుర్జన సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. అలా దుర్జన సాంగత్యాన్ని వదిలిపెట్టి సజ్జన సాంగత్యంతో మనలో భక్తిని వృద్ధి చేసుకోవాలని, అలా వృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ 3వ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తుంది.